ఇది పాతంజలి యొక్క యోగ శాస్త్రంలో మొదటి ఐదు నియమాలు కలిసినటువంటి స్టేజ్ యమము అనేది ప్రాక్టీస్ చేస్తే వస్తే లాభాలు సమాజంలో. రెండవది నియమము, సొంతగా వాడు చూసుకునేది శుచి, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఇవి ఐదు నియమాలు. శుచిగా ఉండటం, శుచిగా ఉండటం యొక్క పరాకాష్ఠ మడిగా మారింది. ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు. నిజంగా యోగ సాధకుడు తన జీవితాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకోగలడో, మనో వాక్కాయ కర్మలా పరిశుద్ధంగా ఉంచుకుంటే. నా జీవితంలోనే నేను అనేక సార్లు చూశాను, ఆ వ్యక్తి బస్సు ఎక్కుతాడు, సిటీస్ లో బస్సు ఎంత రష్ గా ఉంటాయో తెలుసు కదా మీకు, కానీ వీడు కూర్చున్న చోట అవును కూర్చోడు. వీడు మడి మడి నన్ను ముట్టుకోక నేను చెప్పకల్లే. శుచి కనుక మనం ప్రాక్టీస్ చేసుకుంటే సహజంగానే నీ జోలికి ఎవడు రాడు, మిమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు, అసంభవం అది. నారాయణాస్త్రం, మహాభారతంలో నారాయణాస్త్రాన్ని సోమదత్తుడు అనేటువంటి ఒక వ్యక్తి అర్జునుడి మీద ప్రయోగిస్తాడు. ఆ నారాయణాస్త్రానికి విరుగుడు శౌచమే. ఎంత మడిగా ఉంటే, ఎంత మడిగా ఉంటే అంటే నూనెను ముట్టుకోకు, నూనెను ముట్టుకోకు. శుచి అనేటటువంటి శక్తి మీలో జాగృతం అవుతే, ఈ శుచి అనేటటువంటి శక్తి అంటే ఏంటో అర్థం చేసుకోండి. అగ్ని గురించి మొన్న మనం చెప్పుకున్నాం కొంచెం. అగ్ని అనేది ఒక మానసిక స్థితి అని చెప్పాను నేను మీకు. ఆ మానసిక స్థితిని మూడు రకాలుగా వేదాలు చెప్తూ ఉంటాడు, పావక, పవమాన, శుచి. పావక అనేటటువంటి అగ్ని మనం అందరం ఉపయోగించేది, పవమాన అనేటటువంటి అగ్ని హనుమంతుడు ఉపయోగించుకున్నది, శుచి అనేటటువంటి అగ్ని సీతాదేవి ఉపయోగించుకున్నది. అంతకంటే డీప్ గా ఇవాళ నేను చెప్తే అసలు నేను చెప్పదలుచుకుందని మిస్ అవుతా. ఇంకా ఇది గుర్తుంచుకోండి, ఎస్ శుచి ప్రేతో భూత్వ జుహాయా వ్యాజ్యమన్వహం సూక్తం పంచదశ చంచ శ్రీకామ సతతం జపేత్. శ్రీ సూక్తంలో చివరి శ్లోకం ఎస్ శుచి. శుచి అనేటటువంటి అగ్ని ఎవరైతే ప్రజ్వలింపజేయగలుగుతున్నాడో, అంటే ఘర్షణతో యజ్ఞకుండంలో ఏర్పడినటువంటి అగ్నిని పవమాన అగ్నిగా మార్చుకుని, ఆ పవమాన అగ్నిని శుచి అనేటటువంటి అగ్ని, ఇంద్రుడి యొక్క భార్యకి పేరేంటి శుచి, ఇంద్రుడు అంటే మనస్సే, అగ్ని యొక్క భార్యకి ఎలాగైతే స్వాహ అని మనం పేరు పెడతాము, మనస్సు యొక్క భార్య పేరు శుచి. ఆ మానసిక స్థితి శుచి, నిరంతర పవిత్రత అనమాట. అసలు పవిత్రత తప్ప ఇంకా ఏం ఉండదు. మహి జ్ఞానేన సదృశం పవిత్రమహి విద్యతే, జ్ఞానాన్ని మించినటువంటి పవిత్రమైనది ఇంకా ఏదీ లేదు. ఆ శుచి గురించి మాట్లాడుతున్నాడు. ఆ శుచి కనుక ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే శరీరాలను వాడు మార్చేసుకోగలడు. ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికి, ఇంకో శరీరం నుంచి ఇంకో శరీరానికి, అలా ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వ్యక్తి వెళ్ళిపోగలడు అని పాతంజలి యోగ సూత్రం చెప్తోంది. శుచి తర్వాత సంతోషము. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. సంతోషం, ఏది దొరికితే అంతే ఆనందం, ఎక్కడుంటే అదే ఆనందం. అతని సన్నిధానంలో పరమమైనటువంటి ఆనందము, తుష్టి అంటామే, పీస్, శాంతి లభిస్తుంది అని చెప్తాడు. తపస్సు, ఇక్కడ పెద్ద గందరగోళం. తపస్సు చేసుకోవటానికి రండి అన్నాను అనుకోండి, నాతో చాలా మంది అంటూ ఉంటారు, మాస్టర్ మీరు హిమాలయాలకు కానీ అడవులకు కానీ మీరు వెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళండి అని. నాకు చాలా బాధిస్తుంది అంటే నన్ను వెళ్తామని కదా వీళ్ళు అంటున్నారు అని. సరే అది వేరే విషయం. అంటే అలా నేను వెళ్ళినప్పుడు తీసుకెళ్ళండి అంటే అర్థం ఏంటంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారు, ఏమండి మీరు వెళ్తున్నప్పుడు ఈ పుస్తకం తీసుకెళ్తారా అంటే అర్థం ఏంటి, ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పడమేగా. మరి అలాగే నన్ను మీరు మాస్టర్ హిమాలయాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే అడవుల్లోకి వెళ్ళినప్పుడు. కానీ హిమాలయాలకి అడవులకి నేను వెళ్తాను వెళ్ళను నాకు తెలియదు, కానీ అక్కడికి ఎందుకు వెళ్తామంటే తపస్సు చేసుకోవటానికి వెళ్తాం. సరే పదండియ్యా, ఇప్పుడు వెళ్దాం మనం తపస్సు చేసుకోవటానికి అని మనం డౌట్ చేద్దాం. ఎక్కడికి వెళ్దాం హిమాలయాల్లో? త్రివిజీ నారాయణ అని ఒక అద్భుతమైనటువంటి స్థలం ఉంది. నాకు గత 10-15 ఏళ్లుగా కోరిక అక్కడికి వెళ్లాలని, కుదరటంలే. త్రివిజీ నారాయణ, పార్వతి, పరమేశ్వరుడు వివాహం జరిగినటువంటి స్థలము. అక్కడ ఇప్పటికీ ఆ రగిలిచినటువంటి అగ్ని వెలుగుతూనే ఉంది. చాలా మంది గురువులు, ఈ శుద్ధి సాయి గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య, అక్కడి నుంచి అగ్నిని తీసుకొచ్చి అఖండ అగ్నిని స్థాపించారు వాళ్ళు. ఆ అగ్ని ఇప్పటికీ వెలుగుతోంది. అది అక్కడికి వెళ్లాలని నా కోరిక. సరే వెళ్ళాం మనం అందరం. చలిగా ఉంటుంది, అంచేత ముందే తిట్టుకోవటం మొదలు పెడతారు మీరు. సరే మొదటి రోజే కదా, ఇంకా అంచేత ఇంకా పెద్దగా గాభరా ఉండదు. పడుకున్నాం, నిద్ర లేచాం, తపస్సు చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వెళ్ళి ఏం చేస్తాం? అందుకు వెళ్తాంలే. తపస్సు చేయాలంటే తెలుసా ఎలా తపస్సు చేయాలి అని. మా స్నేహితులు కొంతమంది హిమాలయాలకి అక్కడికి వెళ్లి, ఇదేంటో చార్ధామ్ యాత్ర, బద్రీనాథ్, కేదార్నాథ్, ఇంకోటేవో రెండున్నాయి, అదంతా చూసి వస్తూ ఉంటారు. నాకు నిజంగా హిమాలయాలంటే ఒక ప్రేమ. అంచేత వెళ్ళొచ్చిన వాళ్ళని అడుగుతూ ఉంటాను, మీరేం చేశారు, మీరేం చూశారు అని. మా స్నేహితులు నాకు ఇచ్చే జవాబు ఏంటంటే, నాకు ఎంత ఆనందం ఇస్తుందో అక్కడ. మాస్టర్ మీకు తెలియదు కానీ అక్కడ కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది. దానికి అయినండి, బద్రీనాథ్కి అక్కడికి వెళ్తే ఇడ్లీ సాంబారే దొరుకుతుంది. మీ దృష్టి ఎలా ఉంటుందో అదే ఉంటుంది. తపస్సు మీద మీ దృష్టి ఏది? అంచేత ఆ పాతంజలి యొక్క యోగ విద్యలో, భగవద్గీత యొక్క యోగ విద్యను, జ్ఞాన యోగాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఇది అర్థమవ్వాలి. మనం తపస్సు ఎలా చేస్తాం అన్నది. తపస్సు యొక్క అంతరార్థం ఏంటి అంటే, ఇంద్రియాలకు ఇష్టమైనటువంటి పదార్థము ఇవ్వము. ఇది తపస్సు అంటే. దానికి ఏది ఇష్టమో అది ఇవ్వం, అది తప్ప మిగతా అన్ని ఇస్తాం. నోటికి మాట్లాడాలని ఉంటుంది, మాట్లాడం. కన్నుకు చూడాలని ఉంటుంది, చూడం. నాలుగుకి రుచికరమైనటువంటి పదార్థాలు తినాలని ఉంటుంది, తినం. చెవులకి మంచి పాటలు, మ్యూజిక్ అది వినాలని ఉంటుంది, వినం. ఇది తపస్సు. మరి దీనికోసం మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఏమి చేస్తారు అనేది నిర్ణయించుకుని చేసుకోవటం తపస్సు. ఈ తపస్సు వల్ల ఏమవుతుంది? క్షీయతే శరీర వాసన, శరీరంలో ఉన్నటువంటి వాసనలు, మన శరీరంలో ఉన్నటువంటి లిమిటేషన్స్, శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలు తొలగిపోతాయి తపస్సు వల్ల. తర్వాత స్వాధ్యాయము. స్వాధ్యాయం మీకు తెలుసు కదా, భగవద్గీత, గాయత్రి రామాయణం, రామాయణం, మహాభారతం ఇది చదువుకోవటం. కానీ చదువుకుంటే స్వాధ్యాయం అవదు. చదువుకున్నది మీ మీద ప్రయోగించుకుంటే, ప్రాక్టీస్ చేస్తే అది స్వాధ్యాయం అవుతుంది. మీరు ఎన్ని సంవత్సరాలు భగవద్గీత చదివినా ఏమీ అవదు. కానీ భగవద్గీతలో స్వయంగా విష్ణువే ఏం చెప్తాడు, భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకార్థాన్నైనా మీరు ప్రాక్టీస్లో పెట్టగలిగితే మీ జన్మ తరించిపోతుంది అంటాడు. అది స్వాధ్యాయం. చదివినటువంటి విషయాలను, చదివినటువంటి మంచి వాటిని ప్రాక్టీస్లో పెట్టుకోవడం స్వాధ్యాయం. దాని తర్వాత లాస్ట్ది ఈశ్వర ప్రణిధానము. ప్రకృతి అంతా కూడా భగవంతుడి యొక్క నిర్మాణమే. మనం ఎక్కడున్నామో అక్కడ భగవంతుడే మనని పెట్టాడు. భగవంతుడికి మనం ఇచ్చేటటువంటి లక్షణాలేంటి? సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు, ప్రేమమయుడు, దయామయుడు, అంతా అన్ని సాగరాలు ఆయన అన్నిటికీ. మరి అంత అద్భుతమైనటువంటి వ్యక్తి మన ఈ చోట పెట్టాడు అంటే, ఇంతకంటే మంచి చోట ఆయన కనిపించలేమని పెట్టడానికి. అంచేత భగవంతుడిని తప్పు పట్టుకోవద్దు. మన కష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, మనకు సుఖాలు వచ్చినా భగవంతుడికి దయచేసి కృతజ్ఞత చెప్పుకోవద్దు. రెండిటికీ కారణం మీరే. ఈశ్వర ప్రణిధానము, ఈశ్వరుడు మనం ఎక్కడుంచాడో అక్కడ కరెక్ట్ గా ఉన్నాం. ఆ ఉండటానికి కారణం ఏమిటి? మన యొక్క కర్మలు కనుక, ఆ కర్మల యొక్క భావాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఈ ఐదు నియమాలను మనం దాటేస్తాం. యమ, నియమ, ఆసన. ఆసనం అనేసరికల్లా రకరకాలైనటువంటి భంగిమలు మనకు గుర్తిస్తూ ఉంటాయి. కానీ పాతంజలి యోగ శాస్త్రంలో ఆ ఆసనాల గురించి మాట్లాడటం లేదు. ఏ ఆసనం గురించి మాట్లాడుతున్నాడు? ఒక వ్యక్తి ఒక క్షణం ముందు వరకు నిరుద్యోగి. వాడు ఎక్కడ కూర్చుంటాడు? బయట ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ బయట ఎక్కడో చెట్టు కింద ఎక్కడో కూర్చుంటాడు. అక్కడ ఉన్నటువంటి వాడు, నౌకర్లు వాళ్ళు, ఆవిడు వాడు మాట విండు. ఇంటర్వ్యూ అవుతుంది. ఎక్కడైతే వాడికి ఇంటర్వ్యూ జరుగుతుందో అక్కడే వాడికి కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు వాడు ఎక్కడ కూర్చుంటాడు? కలెక్టర్ ఆసనం మీద కూర్చుంటాడు. కూర్చోగాని నిరుద్యోగికి ఏమైపోయింది? పవర్స్ వచ్చేసాయి. ఇంకా అందరూ పరిగెడతారు వాడి చుట్టూరా. ఆసనం అది. మీరు ఏ ఆసనం మీద కూర్చున్నారు? మామూలు వ్యక్తిగా కూర్చున్నారా, ఫలానా గురువు యొక్క శిష్యుడిగా కూర్చున్నారా? ఒక గురువు యొక్క శిష్యుడిగా మీరు సాధన చేస్తే ఆసనం మీద కూర్చుంటే ఆ గురువు యొక్క తపశక్తి అంతా మీకు ఉపయోగపడుతుంది. అందుకు గురువు కావాలనేది. మామూలుగా వెళ్ళామనుకోండి ఇంటర్వ్యూకి, కలెక్టర్ గారి అబ్బాయిగా వెళ్ళామనుకోండి ఇంటర్వ్యూకి, తేడా మీకు తెలుసు కదా. ఎక్కడ తేడా వచ్చింది? ఆసనంలో తేడా వచ్చింది. అంచేత మనం ఋషులకు కానీ గురువులకు కానీ దేవతలకు కానీ ఆసనం సమర్పిస్తాం. సర్వభావే ఆసనార్థే అక్షరాం సమర్పయామి. ఏమీ అవదు అక్కడ. ఆసనము ఏ మానసిక స్థితిలో ఉన్నారు, యోగి యొక్క మానసిక స్థితి ఏంటి అంటే ఫలానా గురువు యొక్క శిష్యుణ్ణి అనేటువంటి ఆసనం మీద కూర్చోండి. మరి ఫలానా గురువు యొక్క శిష్యుడు ఎలా ఉండాలి? నాకు ఇప్పటికే ఆశ్చర్యమే, నాకు తెలియదు కానీ నేను 10th క్లాస్ వరకు బెనారస్ లో సెంట్రల్ హిందూ స్కూల్లో చదువుకున్నాను. ఆయన దశంటే దాన్ని స్థాపించింది, థియోసాఫికల్ సొసైటీ స్థాపించిన ఆవిడ. 10th క్లాస్ తర్వాత హై స్కూల్ దాటేశాను, తర్వాత ఇంకో కాలేజీలో ఎక్కడో చదివాను, తర్వాత యూనివర్సిటీలో చదివాను. రీసెర్చ్ చేసుకుంటూ అప్పుడు ఇక్కడ ఎందుకు స్ట్రైక్ జరుగుతోంది, ఆంధ్ర ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చినప్పుడు, ఎందుకు వచ్చింది 70s లో నాకు గుర్తులేదు. ఆ ఎడ్యుకేషన్ లో వచ్చాను నేను. వస్తే రైల్లో కేరళకి వెళ్తున్నాడు ఓడో ప్రొఫెసర్. నేను, బాబు నువ్వు సెంట్రల్ హిందూ స్కూల్లో చదివావా అన్నాడు. నీకు ఎలా తెలిసింది అన్నాడు. ఆ ముద్ర పడిపోతుంది బాబు, సెంట్రల్ హిందూ స్కూల్లో చదివిన వాళ్ళు గుర్తుపట్టే వచ్చు, తెలిస్తే ఆ ముద్ర, తెలిస్తే ఆ ఆసనం తెలిస్తే. అంచేత ఇది ఎందుకు చెప్పుకొచ్చాను నేను అర్థమవుతాను కదా, మీరు ఒక గురువుని ఎన్నుకుంటే మీ యొక్క ఆసనము ఆ గురువుకి తగిన స్టాండర్డ్ లో ఉండాలి. మరి ఆ గురువుకి తగిన స్టాండర్డ్ లో ఉండాలంటే ఆ గురువు మీ నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఆ గురువు మీకేం చెప్పాడు, ఆ గురువు యొక్క జీవిత విధానం మిమ్మల్ని ఏ విధంగా మార్చబోతోందో ఇదంతా తెలియాలి. పాతంజలి యోగ శాస్త్రంలో ఆసనానికి అంత విలువ ఉంది. అంచేత ఆసనం ఎప్పుడు కూడా ఎవరు నిర్ణయిస్తాడు, గురువు నిర్ణయిస్తాడు నువ్వు ఏ ఆసనంలో కూర్చోవాలో. మళ్ళా ఆసనం అంటే దర్భాసనం మీద కూర్చోమంటారా మాస్టర్? ఎక్కడ కూర్చున్నా ఒకటే, దానివల్ల ఏమీ మార్పు రావు. కేవలం గుడ్డ పీలిక మార్చేస్తే సిద్ధి వచ్చేస్తే ఎంత హాయో. ఆ మూర్ఖత్వం నుంచి మనం బయటపడాలి. యోగ సాధనలో చాలా పవర్ఫుల్ మాస్టర్ పులి ఆ చర్మం మీద కూర్చొని సాధన చేస్తున్నట్టు, చాలా పవర్ఫుల్. ఏంటి వాడు పులి చంపిన జంతువులన్నీ వాడి మీద వచ్చాయంటే భూతాల్లాగా పరిగెడతాడు అక్కడికి. దానివల్ల ఏ అవ్వవు. ఆసనం అంటే మానసిక స్థితి. గురువు ఏ గురువు యొక్క శిష్యుడు, ఆ మానసిక స్థితి మీకు అర్థమవ్వాలి అంటే గురువు యొక్క వ్యక్తిత్వంలో మీరు కలిసిపోవాలి. స్థిర సుఖం ఇది ఆసనం. గురువులోనే మీ చేతనత్వం స్థిరపడిపోవాలి. మళ్ళా అలా అని చెప్పి మీరు కష్టపడకూడదు ఆ సాధన చేయడానికి, గురువులాగా ప్రవర్తించడానికి, ఇమిటేషన్ చేసేసి గురువులాగా బట్టలు వేసుకున్నాం లేదా గురువులాగా నడుస్తాం. బట్టలు కాదు కావాల్సింది అక్కడ. కావాల్సింది ఏంటి, గురువు ఏ మానసిక స్థితి నీలో పెంపొందించాలని కోరుకుంటున్నాడో ఆ మానసిక స్థితిని తెచ్చుకుని సాధన మొదలెట్టాలి. ఆసనం అది గుర్తుంచుకోండి. మనము 7 గురువులను ఎన్నుకున్నాం, వాళ్ళ యొక్క ఆసనాన్ని మీరు గమనించుకోవాలి. సివివి బ్లావెట్స్ కి, లాహి మహాశయ, యోగానంద, రామకృష్ణ పరమహంస, శారదామాత, షిర్డి సాయి సత్యసాయి, అరవిందో మాత, శ్రీరామ్ శర్మ ఆచార్య, మాతా భగవతీ దేవి శర్మ, వీళ్ళ ఆసనాలు ఏంటి, వీళ్ళు ఏ విధమైనటువంటి స్థితిలో మానసిక స్థితిలో కూర్చుని మీరు సాధన మొదలెట్టాలో తెలుసుకోండి. ఆసనం తర్వాత ప్రాణాయామం. ఈ ప్రాణాయామం గురించి నేను ఇప్పుడు ఎక్కువ ఎందుకు చెప్పదలుచుకోలేదంటే దీని తర్వాత వచ్చే శ్లోకాల్లో ఈ జ్ఞాన యోగంలోనే ప్రాణాయామం గురించి తను చెప్తాడు శ్రీకృష్ణుడు స్వయంగా. ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారము. ప్రత్యాహారం అంటే ఏంటి, ఇంద్రియాలకు వాటికి ఎంత ఆహారం ఇవ్వాలో అంతే ఆహారం ఇచ్చి, అంతకంటే ఎక్కువ తక్కువ కాకుండా ఆహారం ఇస్తే ఇంద్రియాలు మిమ్మల్ని బాధించవు. ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ లాగుంది, కానీ యోగ విద్యలో దీన్ని సమత్వము అంటాం. సమత్వం యోగ విద్యతే. ప్రత్యాహారం అనేది ఆకలేసింది, ఎంత ఆకలేసిందో అంతే తినండి, రుచి కోసం తినకండి. చదువుకుంటున్నారు, ఎంత చదువుకోవాలో అంతే చదవండి. చూస్తున్నారు, ఎంత చూడాలో అంతే చూడండి. ఈ పదాలకి అర్థం ఏంటో మీరు విశ్లేషణ చేసుకోండి. ఆహారానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, కడుపు నుండే అంతవరకు తినండి. సాధారణంగా యోగ విద్యలో ఏం చెప్తాం, సగం ఆహారంతో నింపుకోండి, మిగతా సగంలో 1/4 నీళ్లతో నింపుకోండి, మిగతా 1/4 ఖాళీగా ఉంచుకోండి. ఇది నాలికి సంబంధించినటువంటి ప్రత్యాహారం, అలాగే మిగతా ఇంద్రియాలకు కూడా ప్రత్యాహారాలు చేసుకున్న తర్వాత మాత్రమే అంతరంగ సాధనలోకి మనం ప్రవేశిస్తాం. ఆ అంతరంగ సాధన ప్రవేశమే ఈ శ్లోకం చెప్తుంది. దానికి ఇది చెప్పాల్సి వచ్చింది ఇదంతా. శ్రోత్రాదీ ఇంద్రియాణ్యన్ని సంయమాగ్నిషు జుహ్వతి, ఇంద్రియాలన్నిటి కూడా ప్రత్యాహారాల ద్వారా తన యొక్క చేతనత్వాన్ని సంపూర్ణమైనటువంటి అవేర్నెస్ లో నింపుకున్నాయి. శబ్దాదీన్ విషయాన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి, ధారణ ధ్యాన సమాధి ఇది మిగతా మూడు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు అంతరంగ విద్యను అర్థం చేసుకుందాం. యోగ విద్యలో ధారణ ధ్యాన సమాధి, తమాషా ఏంటి అంటే ఇవన్నీ మీకొచ్చు, మీకు కూడా సమాధి అంటే ఏంటో తెలుసు. మీరందరూ కూడా సమాధి స్థితి తెలియని వాళ్ళు మాత్రము కాదు. నేను మాస్టర్ మీకైతే పూర్వజన్మలన్నీ తెలుస్తాయి, అక్కడ మేము సమాధి విద్యలో ఉన్నామో ఈ జన్మలోనే ఈ రెండు మూడు రోజుల్లోనే మీరు అనేక సార్లు సమాధి స్థితిలోకి వెళ్లారు, కానీ అది సమాధి స్థితి అని మీకు తెలియదు. ధ్యాన స్థితి అని మీకు తెలియదు, ధారణ స్థితి అని మీకు తెలియదు. యోగ విద్యలో మీరు నిత్య జీవితంలో ఉపయోగించుకునేటటువంటి ఈ మూడు స్థితులు, ధారణ ధ్యాన సమాధి స్థితులను భగవంతుడి వైపు తిప్పుకుంటాం, ఆత్మజ్ఞానం వైపు తిప్పుకుంటాం. ఇది మీరు నిత్య జీవితంలో ఉపయోగించుకునేదే. ఎక్కడ ఉపయోగించుకుంటాం ఇది? సినిమా హాల్లో ఉపయోగించుకుంటాం. ధారణ ధ్యానము సమాధి ఈ మూడింటిని కలిపి సంయమాగ్ని అంటాం. ఇక్కడ సంయమాగ్ని అనే మాట వాడుతున్నాడు కదా. శ్రోత్రాదీ ఇంద్రియాణ్యన్ని సంయమాగ్నిషు జుహ్వతి, శ్రోత్రము అంటే చెవులు, మిగతా విషయాలు ఇంద్రియాల యొక్క మిగతా విషయాలన్నింటినీ కూడా సంయమము అనేటటువంటి అగ్నిలో మీరు వేసిస్తున్నారు అని చెప్తున్నాడు. సినిమా చూస్తున్నప్పుడు ఇది ఎలా చేస్తున్నారో మీరు చూసుకోండి. ధారణ అంటే ఏంటంటే సినిమా హాల్కి వెళ్ళాం, తెర లేవలేదు, వాళ్ళేదో పాటలు వేస్తున్నాడు, పక్క వాడితో మీరు అడుగుతాను ఇంతకీ ఏ సినిమా ఆడుతుంది ఇక్కడని. చాలా మంది అది అడుగుతారు, నాకు ఆశ్చర్యం వేస్తారు. సినిమా హాల్కి వచ్చాడు వాడు, టికెట్ కొనుక్కున్నాడు, పక్క వాడిని అడుగుతాడు ఏ సినిమా ఆడుతుందో అని. సరే అది అంత అవేర్నెస్ లో జీవిస్తున్నారు, మాట్లాడుకుంటూ ఉంటారు, అంతా చేస్తూ ఉంటారు, కానీ మధ్య మధ్యన ఏమవుతూ ఉంటుంది, తెర మీద దృష్టి పడుతూ ఉంటుంది. ఇది ధారణ అంటాం. అంటే దేని గురించి అయితే మనం ఆలోచించబోతున్నాము దాని మీద తప్ప మిగతా అన్ని చేసుకుంటూ ఉంటాం. ఇంకా సినిమా చూడటం మొదలెట్లే మనం, కానీ అక్కడ వెళ్ళి కూర్చున్నాము. మన ఉద్దేశం ఏంటి? సినిమా చూద్దామని. అలాగే పూజ చేయటానికి కూర్చున్నాం, ధ్యానం చేయటానికి కూర్చున్నాం, ధ్యానం తప్ప మిగతా అన్ని చేస్తూ ఉంటాం. టీవీ కట్టేయండగా డిస్టర్బ్ అవుతుందని, అదే పిల్లలు మీరు బయటకు వెళ్ళిపోయిందా, లేకపోతే ఏదో మీరు ఆ పూజ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవటానికి కావాల్సినటువంటి స్థితిని ధారణ అంటాం. తెరలేచింది, హాల్లో ఉన్నటువంటి గందరగోళం అంతా మెల్లిగా శబ్దం అడుగుతుంది. సినిమా మంచి సినిమా బాగుంది అనుకోండి, సినిమా మెల్లిమెల్లిగా ఏమవుతారు మీరు, మీ మనస్సు అంతా కూడా సినిమా మీద లగ్నం అయిపోతుంది. పక్కన ఎవరు కూర్చున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఇవేమీ మీకు గుర్తురావు. నేను చూస్తున్నానని మీకు తెలుస్తుంది, సినిమా చూస్తూ ఉంటారు. దీన్ని ధ్యానము అంటాం. అంటే ఒకే విషయం మీద మీ మనస్సు లగ్నమైంది, కొంతసేపు అయిన తర్వాత మిమ్మల్ని మీరు మర్చిపోతారు, మీకు గుర్తు కూడా ఉండదు మీరు ఉన్నారని. ఏం గుర్తుంటుంది? సినిమా మాత్రమే ఉంటుంది. సమాధి, సమాధి అది అదే సినిమా మీద ఉన్నటువంటి అట్రాక్షన్ ఏంటి అంటే ఇండైరెక్ట్ గా మీరు అక్కడ సమాధిలో ఉంటారు. అంటే జ్ఞానము జ్ఞేయము జ్ఞాత, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవి మూడే ఉంటాయి. ఎప్పుడో త్రిపుతి అని చెప్పుకుంటున్నాం కదా, జ్ఞానం యోగంలో చూసేవాడు సినిమా హాల్లో కుర్చీలో కూర్చున్నాడు, ఏం చూద్దాం అనుకుంటున్నాడు, సినిమా చూస్తున్నాను అనేటటువంటి జ్ఞానము. ఈ జ్ఞానం దేనివల్ల వచ్చింది? ఇంద్రియాలు వచ్చాయి. శ్రోత్రాదీ ఇంద్రియాన్ని చెవులు మిగతా ఇంద్రియాలు వల్ల వాడికి ఏ జ్ఞానం వస్తోంది? నేను సినిమా చూస్తున్నాను అనేటటువంటి జ్ఞానం వచ్చింది. ధారణ ఇంకా సినిమా మొదలెట్టలేదు, ధ్యానము సినిమా మొదలెట్టింది కానీ ఇంకా వీడు చదువుకుంటున్నాడు, జస్ట్ అప్పుడే ఇంకా పేర్లు పడుతున్నాయి. మిల్లిమిల్లిగా ఏమైంది? నేను చూస్తున్నాను అనేటటువంటిది కూడా వాడు మర్చిపోయి కేవలం ఏం మిగులుతుంది అక్కడ? సినిమా మాత్రమే మిగులుతుంది, అందులో వాడు లీనమైపోతాడు. మీరు సాధన చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆ గురువు యొక్క స్వరూపాన్ని, దేవత యొక్క స్వరూపాన్ని మీరు పెట్టుకున్నారు. మీకు నచ్చినటువంటి దేవతా విగ్రహం, గాయత్రి మాత ఫోటో ఎదురుకుండా పెట్టుకుని ఉన్నారు. ఏం చేస్తారు మొట్టమొదటి? మీరు ఉద్ధారణ చేస్తారంటే ఏంటి, హంస ఉంది, నీళ్లున్నాయి, తామర పూలున్నాయి, అమ్మ కాళ్ళున్నాయి, అమ్మ కాళ్ళకి ఆ పిల్లలున్నాయి, ఇంకా అంతా కింద నుంచి పైకి, పై నుంచి దీన్ని నఖ శిఖ పర్యంతము అంటాం. ధ్యానం వెళ్తే ఉంటుంది, పైకి కిందకి పైకి కిందకి చూస్తూ ఉంటారు అమ్మ యొక్క స్వరూపాన్ని. మధ్యన వెనకాతల ఫ్యాన్ కదులుతోంది, వాళ్ళు ఎవడో మాట్లాడుతున్నాడు, ఇవంతా కూడా మీకు వినిపిస్తూనే ఉంటాయి. ఈ స్థితిని ధారణ అంటాం. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మీ ప్రయత్నం ఏమవ్వాలి అంటే, సినిమా చూస్తున్నప్పుడు మీరు సినిమాలో ఎలా అయితే లీనం అయిపోయారో ఆ గాయత్రి మాత యొక్క స్వరూపంలో లీనం అయిపోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఎలా లీనం అవుతారు? చూస్తుంటే లీనం అవ్వలేదు మీరు, అందుకని సహస్రనామాలు పెట్టారు. ఒక్కొక్క పేరు మీరు ఉచ్చారణ చేసుకుంటూ ఆ పేరు యొక్క అద్భుతమైనటువంటి రసాన్ని ఆస్వాదిస్తూ ఒక్కొక్క కాలు, ఈ కాలు మీదే కదా బ్రహ్మ ఇంద్ర వరుణులు వీళ్ళందరూ శరణ కోరిన వాళ్ళు, ఈ కాలు యొక్క శరణం మీద వల్ల కదా ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. ఇంకా మీ ఇష్టం, మీరు ఎలా ఆలోచించుకుంటారు అది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. అప్పుడేమవుతుంది? ఇంకా గాయత్రి మాత ఫోటో నుంచి మీ మనస్సు ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? అక్కడ గాయత్రి మాత యొక్క భావాలలోకి వెళ్తోంది, గాయత్రి మాత యొక్క స్వరూపంలోకి వెళ్తోంది. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా నేను ఇది ఆలోచిస్తున్నానని మీరు మర్చిపోతారు. ఏం మిగులుతుంది ఇంకా అక్కడ? కేవలము ఆ తల్లి మాత్రమే మిగులుతుంది. అది మిగిలితే సాక్షాత్కారం జరుగుతుంది. ఇది ట్రిక్ అంతే. అక్కడ అంటే ఏం చేశాం? అక్కడ ధారణ నుంచి, ధ్యానం నుంచి సమాధిలో గడిపాము. ఈ మూడు కలిసిపోయే, ఈ మూడు కలిసిపోయేటటువంటి విద్యని ఇక్కడ ఒక లైన్లో చెప్పాడు. శ్రోత్రాదీ ఇంద్రియాన్ని సంయమాగ్నిషు జుహ్వతి. సంయమము అనేటటువంటి అగ్నిలో మీరు దాన్ని హోమం చేస్తారు. ఇది అర్థం చేసుకుని చేయండి. ఇది మీకు కష్టం అవుతుంది అనిపిస్తే రాముని వారి విగ్రహాన్ని తీసుకుంది, ఇంకా అది కొంచెం ఈజియర్ అవుతుంది మీకు. రాముని వారు ఉన్నారు కదా, పట్టాభిషేకం బొమ్మ చూస్తున్నారు, పైకి కిందకి మీరు చూస్తూనే ఉన్నారు. పక్క నుంచి బల్లి వెళ్ళింది, బల్లి మీకు కనిపిస్తూనే ఉంటుంది. మీరు అక్కడ ధూపం దీపం అంతా వెలిగించారు, అవి కనిపిస్తూనే ఉంటుంది. అంచేత ఆ రాముల వారి పట్టాభిషేకం బొమ్మ మీకు కనిపిస్తోంది, చుట్టూరా ఉన్నవి కనిపిస్తున్నాయి. ఈ స్థితిని ధారణ అంటాం. మొదటి అందరూ దీంతోనే మొదలెడతారు. మిల్లిమిల్లిగా ఏం చేస్తాం మనం? ఆ రామ కాళ్ళని, ఆయన ధనుషుని చూస్తూ ఆయన జీవితంలోని సంఘటనను నెమరేసుకుంటాం మనం. ఇలా చేసేవాటి కదా, అలా చేసేవాటి కదా, కీర్తనలన్నీ అంతే కదా, వాటిని నెమరేసుకుంటూ ఉంటాం. నెమరేసుకుంటూ ఉంటే ఏమవుతోంది మీ మనస్సు? ఇంకా బాహ్యమైనటువంటి బొమ్మ నుంచి అంతర్గతంలో ఉన్నటువంటి రాముల్లోకి లీనమవుతుంది. మిల్లిమిల్లిగా లీనమై చివరికి ఏం జరగాలి అంటే, నేను ధ్యానం చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటటువంటిది కూడా మీరు మర్చిపోవాలి. మర్చిపోతే అక్కడ ఎదురుకుండా మిగిలేదేంటి? రాముడే. అదే సాక్షాత్కారం అంటే. ఈ ప్రాసెస్ ని మనం కనుక కాస్త జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే యజ్ఞంలోకి మారుతుంది. యజ్ఞం అంటే ఏంటి మీకు చెప్పాను కదా, సైక్లిక్ ప్రాసెస్, ధారణ, ధ్యాన, సమాధి. మరి యజ్ఞ విధానంలో ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. సమాధి నుంచి ధారణ, సమాధి నుంచి ధ్యానము, ధ్యానం నుంచి ధారణ. అది ఎలాగే అవుతుంది? మీరు సమాధి స్థితిలో ఎంతసేపు ఉంటారు? మళ్ళా మిల్లిమిల్లిగా మీకు బాహ్యస్మృతి వస్తుంది, బాహ్యస్మృతి నుంచి మళ్ళా మిల్లగా ధారణ స్థితికి వస్తారు, అప్పుడు లేస్తారు. ధారణతో మొదలెడతారు, ధారణతో లేస్తాం. ధ్యానము సమాధి మీ చేతిలో లేదు, ఇట్ హ్యాపెన్స్. అందువల్ల ఏం చెప్తాను నేను, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీరు చేసేదేం లేదు, కానీ మీ మనస్సుని కనుక అక్కడ పెట్టి ఇది నేను చేయబోతున్నాను అని గుడ్డిగా చేయకుండా ఈ మూడు స్టెప్పులు మీరు మనసులో ఆలోచించుకుని పూజకి కూర్చున్న తర్వాత మీ ప్రయత్నం ఏమని, పూజ చేయడానికి ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. సర్వభావి అక్షతాన్ సమర్థయమే అని కూడా అనకండి, మానసికంగా పూజ చేయడానికి ట్రై చేయండి. ఆసనమే సమర్పించుకున్నారు, రత్న ఖచ్చితమైనటువంటి ఆసనాన్ని మీరు ఊహించుకోవచ్చు. నైవేద్యమే పెట్టదలుచుకున్నారు, అద్భుతమైనటువంటి వంటకాలు చేయండి. కావాలంటే వంట చేస్తున్నట్టు కూడా మీరు ఊహించేసుకోవచ్చు. వంకాయలు తీసుకొచ్చాను, వంకాయలు తరుగుతున్నాను, నాకు తెలియదు దాంతో ఎన్ని రకాల కూరలు చేయొచ్చు. ఇదంతా మీరు ఊహించుకో, ఇదంతా ధ్యానంలోకి వెళ్తుంది. నిరంతరం ఎన్ని గంటలు చేసుకోవచ్చు ఇలా మీరు? ఇదంతా చేసుకుంటూ 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 చివరికి ఒకనొక స్థితిలో మీరు ఇది చేస్తున్నారు అనేటువంటి స్మృతి ఖచ్చితంగా పోతుంది. అది ప్రకృతి యొక్క లక్షణం. అది సినిమాలో జరుగుతుంది కదా, సినిమాలో ఏం జరుగుతుందో అది ఇక్కడ జరుగుతుంది. దీన్ని కనుక మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే, ఈ ఇంద్రియాతీత స్థితిని దాటిగెళ్ళిపోయి మీరు సమాధి స్థితిలో ఉండిపోగలుగుతారు. కానీ ఈ సమాధి స్థితిలో కూడా మళ్ళా మూడు రకాలైనటువంటి సమాధులు ఉన్నాయి. నిరోధ సమాధి అని ఒకటి, ఏకాగ్రతతో కూడినటువంటి సమాధి ఒకటి, వీటి రెండింటికీ మధ్య ఉన్నటువంటి ఇంకొక సమాధి ఉంది. కానీ ఇవంతా ఎంత చెప్పుకున్నా ఆ సమాధి స్థితిలోకి వెళితే తప్ప మనకు తెలియదు ఎలాంటి తేడా వస్తుంది అంటే. ఈ సమాధి స్థితిలో తేడాలు, ఒకడికి చిరంజీవి ఇష్టం, ఇంకోటికి శ్రీదేవి ఇష్టం, ఆ సినిమా చూస్తున్నాడు వాడు. సమాధి స్థితిలో ఉన్నాడు వాడు, బాల్య స్మృతి ఏం లేదు, సినిమాలో లీనం అయిపోయాడు. కానీ ఆ సినిమాలో కూడా చిరంజీవి ఇష్టమైన వాడు ఎవడి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు? చిరంజీవి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. శ్రీదేవి ఇష్టమైన వాడు? తేడాలు ఉన్నాయి మళ్ళా అక్కడ సమాధిలో కూడా. అలా 48 రకాల తేడాలు ఉన్నాయని సమాధిలో చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని రేపు మనం డిస్కస్ చేసుకుందాం, సమాధి స్థితి గురించి. ఆ సమాధి స్థితిలో ఉండి యజ్ఞం ఎలా చేయాలి అనేటువంటిది ఎస్ఎస్వైలో 3 రోజుల పాటు ఈ సాధనే చెప్పబడుతుంది. కానీ నాకు ఎందుకో అర్థం కాదు, ఈ విషయం మాత్రం చెప్పారు వాళ్ళు. మరి ఎందుకు చెప్పరో నాకు తెలియదు, మరి చెప్పకూడదా? నేను నాకు అలవాటు ఏంటంటే నాకు తెలిసినంతా చెప్పేస్తాను, దాచుకోవడం జాత కాదు. నాకు మా గురువు గారికి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి వీక్నెస్ మా ఆసనాలు అవి. జత ఎస్ఎస్వైలో కనుక ఆవిడనే ఏఎంసీ చేసి ఉంటే, ఏఎంసీ యొక్క తిరుగు పేరు ఏంటి అంటే నిత్య సమాధి యోగ. నిరంతరం వాళ్ళు సమాధి స్థితిలోనే ఉండేటటువంటి ప్రాక్టీస్ 24 గంటలు. మరి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఏముంటుందో రేపు ఆలోచిద్దాం. స్వస్తి. కళ్ళు మూసుకుని ఇప్పుడు చెప్పిన విషయాలను మనం మెల్లిగా గుర్తు చేసుకుందాం 2-3 మాటలలో. పాతంజలి యొక్క అష్టాంగ యోగ విద్య, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి గురించి చెప్పుకున్నాం. అందులో మొదటి 5 యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు బాహ్య జగత్తుకి సంబంధించినవి. కానీ వీటి గురించి మనం ప్రాక్టీస్ చేసినా అనంతమైనటువంటి సిద్ధులు మనకి లభిస్తాయి భౌతిక జగత్తులో. ధారణ ధ్యాన సమాధి ఈ 3 కలిపి సంయమనము అనే పేరుతో చెప్తూ ఉంటాం. ఈ 3 కూడా సమాధి యొక్క విభిన్న స్థితులలోకి సాధకుణ్ణి తీసుకెళ్తుంది. ఈ సమాధి స్థితిలో ఉంటూ జీవించటం అనేదే అన్ని యోగ స్థితుల యొక్క లక్ష్యము. ఇది మనం ఇవాళ అర్థం చేసుకున్నది. శాంతంగా కొన్ని నిమిషాలు అలా ఉండిపోండి సమాధి స్థితిలో. సంయమము, ఈ సంయమనం అనేటువంటి పదము ఇందాక పంకజం గురించి నేను చెప్పినట్టే దాని అర్థాన్ని పూర్తిగా కోల్పోయినటువంటి పదము. ఆ అర్థాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి అంటే పాతంజలి యోగ సూత్రాలలోకి మనం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే గడియారాల మీదకి మన దృష్టి వెళుతుంది కనుక, మీది వదిన వెళ్ళకపోయినా నాది వెళుతుంది కనుక ఇక్కడ ఆపుదాం మనం. కానీ మీరు చేయవలసింది ఏంటి అంటే గబుక్కు నేర్చుకోకండి, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ మానసిక స్థితి. ఇంతసేపు ఓ అద్భుతమైనటువంటి విద్య గురించి మాట్లాడుకున్నాం, దాన్ని నెమరేసుకోండి కాసేపు. ఒక 5 నిమిషాలు ఇవాళ ఏం చెప్పుకున్నాము దాని గురించి నెమరేసుకోండి. అగ్ని అంటే ఏంటో చెప్పుకున్నాం, అగ్ని అనగా ఏమిటి. తర్వాత యజ్ఞం అంటే ఏంటో తెలుసుకున్నాం. అగ్నిని యజ్ఞిని, అగ్ని అనేటటువంటి చేతనత్వాన్ని, యజ్ఞ విధానము అనేటటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒక తత్వం నుంచి ఇంకో తత్వంలోకి వెళ్లేటటువంటి విద్యను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. దీన్ని కొంచెం మళ్ళా జ్ఞప్తి తెచ్చుకోండి. స్వస్తి.